ఉదాహరణలు ఇలాంటివి ఉన్నాయి. చనిపోయిన తర్వాత బతికిన వాళ్ళవి వందల ఉదాహరణలు. ఎప్పుడైనా వీలుంటే ఆ పుస్తకాన్ని తీసి చదువుకోండి. లిక్విడ్ స్టేట్ ఆహారము మనస్సుగా మారుతుంది, ఆహారము ప్రాణంగా మారుతుంది. సూక్ష్మాంశము కారణాంశము. ఇది కాకుండా ఇంకొక రకమైనటువంటి ఆహారం ఉంది, లిపిడ్స్ అంటాం మనం సైన్స్ లో, ఫ్యాట్స్, నూనె పదార్థాలు. మనం తినే పదార్థాల్లో ఈ మూడు రకాలే ఉంటాయి కదా, సాలిడ్స్ అయినా ఉంటాయి పత్రికా. ఇంకా మీరు ఏదైనా పెట్టుకోండి సాలిడ్స్ లో, తప్ప ఆ సాలిడ్స్ లో ఉండేటటువంటి ద్రవస్థితి. ఇవంతా కాకుండా వాటిలో ఉండేటువంటి ఆయిలీ కంటెంట్, ఏదైనా ఒక పదార్థాన్ని పిండి చేసి సన్ఫ్లవర్ వాటిలోంచి మనం ఏం తీస్తున్నాం, నూనె తీస్తున్నాం కదా. ఈ నూనె పదార్థం కారణాంశము వాక్కుగా మారుతుంది. వాక్కుని మీరు ఉపయోగించుకోవటం చేతగాక ఎంత పరమ నికృష్టంగా వాక్కుని మనం వాడుకోవటం మొదలెట్టామంటే చివరికి ప్రకృతి ఎదురు తిరిగి అసలు మీరు నెయ్యి నూనె వాడటం మానేయండి. సదుపయోగం చేయకపోతే ప్రకృతి ఏం చేస్తుంది? నెయ్యి నూనె వాడితే వాక్శక్తి పెరుగుతుంది. నెయ్యి ఎంత ఎక్కువ తింటే అంత వాక్శక్తి పెరుగుతుంది. కానీ వాక్శక్తి పెరిగితే ఈనాడు మనం చేసేది ఏముంది? అంచేత ప్రకృతి ఏం చేసింది? మానేయండి అంతే. సఫోలా అంతే, డబుల్ రిఫైన్డ్ అయింది. అసలు ఆయిల్ కంటెంట్ ఏముండదు. కానీ ఆయిల్ కంటెంట్ వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతాయా, ఇది పెరుగుతాయా, ఇది డాక్టర్ చెప్పే ఊహ. కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ వాక్కుని కనుక మీరు సవ్యంగా ఉపయోగించుకుంటే మీరు ఎంత నెయ్యి పదార్థాలు తిన్నా కూడా మీకు అది ప్లస్ పాయింట్ గానే మారుతుంది తప్ప నెగిటివ్ పాయింట్ గా మారదు. మరి దాని యొక్క సూక్ష్మాంశం ఏమవుతుంది? మజ్జ అంటే శరీరం మజ్జ అంటే ఎముక లోపల ఉండేది. తర్వాత అంశం ఎముకగా మారుతుంది. ఎముక ఎముక లోపల ఉన్నటువంటి మజ్జ, తర్వాత వాక్కు. ఇది గుర్తుంచుకుని మీరు తీసుకునేటటువంటి ఆహార పదార్థాల యొక్క కాంబినేషన్ మీరు మార్చుకోగలిగితే ఉపాసనలో మీరు అనేక విధాలైనటువంటి మార్పులు మీరు తెచ్చుకోగలుగుతారు. ఇది అంతా కూడా కాకుండా అష్టమి నాడు చేయవలసినటువంటి ప్రోగ్రామ్ ఇంకొకటి ఉంది, దానికి అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. 9 గంటలకు జరుగుతుందని లలితా సహస్రనామ స్తోత్రం. లలితా ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలన్నీ కూడా, లేకపోతే భవిష్యత్తులో మీరు ఆధ్యాత్మిక జీవితంలో సాధించవలసినటువంటి విషయాలన్నీ కూడా లలితా సహస్రనామంలోనే ఉన్నాయి. ఇంకో సహస్రనామం మీరేమీ కూడా పెద్దగా పఠించక్కర్లేదు. అంటే మరి లలిత సహస్రనామం గొప్పదా, విష్ణు సహస్రనామం గొప్పదా? దీర్ఘాటంలో పడతా నేను. పానకం తయారు చేయాలని ఉంది, ఎన్ని కిలోలు ఉప్పు తెమ్మంటారు మా సార్ అని అడిగారనుకోండి. ఉప్పు కావాలక్కర్లేదా పానకం చేసుకోవటానికి? ఇంటికి ఉప్పు మంచిదేమన్నా కదా, ఉప్పు ఉండాలక్కర్లేదా ఇంట్లో? ఇంకా మీ ఇష్టం. విష్ణు సహస్రనామం గొప్పదా, లలిత సహస్రనామం గొప్పదా అని నన్ను అడగవాకండి. మీకు అర్థమై ఉంటే అసలు ఆ ప్రశ్నే రాదు. మీరు చేసే వంటకాన్ని బట్టి ఉప్పు వేస్తే వేస్తారు, లేకపోతే వేయరు, అది వేరే విషయం. అంటే ఇది గొప్పదా అది గొప్పదా ప్రశ్నే లేదు. ఏది అవసరం అయితే అది చాలా గొప్పది కదా. ఈ లలిత సహస్రనామంలో అగస్త్యుడు నేర్చుకుంటాడు హరిగ్రీవుడి దగ్గర వీళ్ళంతా సహస్రనామాలంతటినీ కూడా. ఆదిత్య హృదయంలో కూడా అగస్త్యుడు రాముడికి చెప్తాడు. అంచేత లలిత సహస్రనామానికి ఆదిత్య హృదయానికి అందువల్ల సూర్యుడికి చాలా దగ్గర సంబంధం ఉంది మళ్ళా. అంచేత లలిత సహస్రనామాన్ని మీరు అవగాహన చేసుకుంటూ చదవగలిగితే మళ్ళీ మీకు సూర్య విజ్ఞానమే మొత్తం అర్థమవుతుంది. కానీ మొట్టమొదటి ఎప్పుడు చెప్పాను కదా, లెక్కలు చేయాలి, చాలా బాగా లెక్కలు చేయాలి అంటే ఎక్కలు నేర్చుకోవాలి. మీరు ఎక్కలు నేర్చుకున్నప్పుడు పరమ బోరు కొడుతుంది. నాకు మాత్రం చాలా కష్టపడ్డా, నాకు ఎక్కలు కన్నతా పట్టడానికి మా తాతగారికి చాలా షేపులు మారిపోయే పాపం. ఎందుకో నాకు ఎక్కలు వంట పట్టలేదు, ఎప్పటికీ డౌటే నేను కరెక్ట్గా చెప్పగలుగుతానని చెప్పలేను. కానీ ఎక్కలు నేర్చుకోకుండా మల్టిప్లికేషన్ భాగారాలు చేస్తాను అంటే ఏమవుతుంది? చేయలేము. లలితా సహస్రనామాన్ని ఇవాళ 9 గంటలు మొదలెట్టి రాత్రి 9 గంటల వరకు మనం పారాయణ మాత్రమే చేస్తాం. ఇక్కడ కూర్చుంటాం, ఎవరెవరు వస్తే ఎవరు మీ ఇష్టం, ఎంతమంది అయినా కూర్చొని పారాయణ చేయొచ్చు. కానీ పారాయణలో బ్రేక్ లేకుండా చూసుకోండి మీ టైం టేబుల్ అది ఎలా ఇస్తే. కనీసం అక్కడైనా అక్కడ ఉండాలి, 9 గంటలకు మొదలెడితే రాత్రి 9 గంటల వరకు అది అక్కడ అఖండంగా జరుగుతూ ఉండాలి కంటిన్యూస్గా. అక్కడ ఆ వివరణను అక్కర్లే, ముందు మీకు బాగా నలుగుతుంది అక్కడ. అందుకు అఖండ పారాయణ చేయమనేది ఎందుకంటే అది రుబ్బుతుంది. అంటే మరి మేము అఖండంగా పారాయణ చేయలేకపోతే మరి మాకు రుబ్బినట్టు అవదు కదా. ఇంట్లో సంధ్యావందనం చేసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు, లేకపోతే విశ్వసాస్తానాలు అవి చదువుతూ ఉంటారు, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. మీకు తెలుసో తెలీదో పిల్లలకి ఆ స్తోత్రాలు ఖండతా వస్తాయి. వాళ్ళకి మనం ఏం చెప్పాం ఖండతా పట్టమని. పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటారు. ఏం జరిగింది అక్కడ? ఆ వాతావరణంలో కనుక ఉంటే బయటకు అదే వస్తుంది. అంతేత అఖండ పారాయణ జరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో సహజంగానే మీకు అది వస్తుంది. మీకు అనుభవం ఉందో లేదో చూడండి. చాలాసార్లు ఇక్కడ మనం వల్ల వేస్తూ ఉంటాం, ఆడో అక్కడ కూర్చుని పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు, ఇంత చేస్తే వాడికి మనం ఏం చేస్తున్నాం కూడా తెలియదు, వాడి కిందట వస్తుంది. తీర్థాటన సొసైటీలో ఒక పరీక్షకి నేను వెళ్ళటానికి బట్టి కొట్టుకుంటున్నా మా ఫ్రెండ్ ఇంట్లో కూర్చుని ఆ తీర్థాటన సొసైటీకి దగ్గరగా. ఒంగోలు నుంచి భువన అనే అమ్మాయి ఉంది ఇక్కడ, నన్ను కలుసుకోవటానికి వచ్చింది. చాలా అర్జెంట్ పని మీద తనతో మాట్లాడుతూ ఇది వల్ల వేసుకుంటున్నాను. దాని తర్వాత రత్నాకర్ గారి అమ్మాయి ఉంది అక్కడ, తనకి ఇచ్చాను ఆ బుక్. నేను కాస్త వల్ల వేసుకున్నాను కదమ్మ పొద్దున్న నుంచి, కాస్త నన్ను పరీక్ష పెట్టాను. నేను చెప్పలేకపోతే ఆ కొత్తగా వచ్చింది అమ్మాయి అక్కడ, తను చెప్పండి అందించి తను ఏంటో 20% 30% ఉంది. ఇదంతా చెప్తున్నానంటే ఆ వాతావరణం క్రియేట్ చేసేస్తే మీరు అక్కడ ఆ వాతావరణం అందరికీ ఉపయోగపడుతుంది, ముఖ్యంగా మీకు ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇచ్చేత మీరు ఆ మూడ్లోనే ఉన్నారు కనుక ఆ లలితా సహస్రనామాన్ని మీరు కనుక ఘంటతా పట్టేదే రోజు పారాయణ చేసుకుంటారో వారానికి ఒకసారి పారాయణ చేసుకుంటారో, కానీ మీ లక్ష్యం ఫస్ట్ టార్గెట్ ఈ నవరాత్రుల్లో మీకు ఇచ్చేది ఏంటంటే లలితా సహస్రనామం నోటికి వచ్చేయాలి. దానికి నాందిగా ఇవాళ 9 గంటలకి మనం లలితా సహస్రనామ పారాయణ మొదలెడతాం. ఇక్కడ నుంచి రాత్రి 9 గంటల వరకు జరగాలి. అది ఎలా చేస్తారు ఏం చేస్తారు చూసుకోండి. ఆధ్యాత్మిక జీవితంలో అను సనాతన ధర్మములో మనం ఇంకా ఈరోజు మెల్లిమెల్లిగా ఒక పదాన్ని వదిలేస్తున్నాము, హిందూ ధర్మం అనేటువంటి మాటని వదిలేస్తున్నాము. ఎందుకంటే హిందూ ధర్మం అనే మాట అనేక రకాలైనటువంటి భ్రాంతులకి కారణమై అసలైనటువంటి ఉన్న ఒకే ఒక ధర్మమే సనాతన ధర్మము అనేటటువంటి భావన మనం హిందూ ధర్మం అనేటటువంటి పదం వాడటం వల్ల కలగజేయలేము. భావం అదే, అంచేత మాట మార్చాల్సి వస్తుంది. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత అర్థమైన రిలీజియన్ సనాతన నిత్య నూతన శాశ్వత ధర్మం ఇది మీరు ఇంకా వాడాలి. ఈ జ్యోతిని మనం తీసుకెళ్ళాలి. ఇంకా అనేక ధర్మాలు ఏం లేవు. హిందూ ధర్మం వేరు, ముస్లిం మతం ఉంది, పార్సీ మతం ఉంది, జొరాస్ట్రియన్ మతం ఉంది, ఇంకా మర్చిపోతాం అది. ఉన్నది ఒకటే ధర్మం. దేని మీద ఆధారపడి ఉంది ఆ ధర్మము? మూడు పాయింట్స్ మీద ఆధారపడి ఉంది. అగ్ని విద్య, చంద్ర విద్య, సూర్య విద్య. మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తేనే ఈ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం అర్థమవుతుంది మీకు. ఏ ధర్మంలో ఇప్పుడు మనం ఏం కొత్తగా కనిపెట్టింది ఏం కాదు, సూర్య చంద్రాగ్నిలో వచ్చిన లలితాదేవికి చేస్తాం మనం సూర్యుడు ఉపాసన విద్య. సూర్యచంద్రాగ్ని విద్యలో సూర్యుడు ఏ మతానికి చెందినవాడు, చంద్రుడు ఏ మతానికి చెందినవాడు, అగ్ని ఏ మతానికి చెందినవాడు, అక్కడ మతమే లేదు. ఇవన్నీ కూడా ఏంటి, శాశ్వతమైనటువంటి సత్యాలు, యుగ యుగాలుగా తరతరాలుగా సత్యయుగం కృతయుగం ఓకే, దాని తర్వాత త్రేతాయుగం, దాని తర్వాత ద్వాపరయుగం, దాని తర్వాత కలియుగం, మళ్ళీ యుగాలు మారుతూ ఉండేవి. కానీ ఈ యుగాలు ఎన్ని విధాలుగా మారినా ఈ మూడు మాత్రం మారవు. సూర్యుడు మారుడు, చంద్రుడు మారుడు, అగ్ని మారుడు. అందుకని ఇది శాశ్వతమైనటువంటి సత్యము. అదేనా, ఇవి మారో, వీటి గుణాలు మారో, వీటి లక్షణాలు మారో. త్రిగుణాలు, త్రిముఖి, ఈ మూడు 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 అనేటటువంటి పదాలు ఎక్కడెక్కడ వచ్చినా కూడా వీటి గురించి మనం చెప్పుకుంటాం అనేది అర్థం చేసుకోండి. పేరు మారుస్తున్నాం అంతే, కానీ మనం మార్చేది అవగాహన చేసుకునేది ఏమిటి అంటే, సూర్యుడి గురించైనా మనం చెప్పుకుంటాం, చంద్రుడి గురించైనా మనం చెప్పుకుంటాం, లేకపోతే అగ్ని గురించి అయినా మనం చెప్పుకుంటాం. అగ్నిలో ఉన్నటువంటి తమాషా అయినటువంటి ధర్మం ఏంటంటే అది చాలా పదార్థాల్లో దాగి ఉంటుంది. కాగిత ముక్కలో అగ్ని ఉంది, చెక్క ముక్కలో అగ్ని ఉంది, గుడ్డ ముక్కలో అగ్ని ఉంది. ఉందని ఎలా తెలుస్తుంది, దాన్ని కనుక మనం అగ్నిలోకి వేసిస్తే అటు నుంచి మళ్ళీ అగ్ని వస్తుంది. అంటే చాలా పదార్థాలలో అగ్ని ఉంది, కానీ ఆ పదార్థాలలో దాగి ఉన్నటువంటి అగ్ని బయటికి రావడానికి మీరు ఏం చేయాల్సి వస్తుంది, రాపిడి చేయాల్సి వస్తుంది, ఫిక్షన్ చేయాల్సి వస్తుంది. మరి మన శరీరంలో కూడా అగ్ని ఉంది, రకరకాల అగ్ని, పంచాగ్ని విద్య అని నచికేతోపాఖ్యానంలో చెప్పి ఉండాలి కఠోపనిషత్తులు. పూర్వకాలంలో ఋషులు యజ్ఞం చేసేటప్పుడు అగ్నిని ఇలా అగ్గిపుల్లలు వాడుకోవాళ్ళు, వెలిగించేవాళ్ళు కాదు. శుద్ధిస్తాయి అగ్ని తయారు చేయాలంటే ఏం చేసేవాడు, అంటే ఇలా అంటే వస్తుంది. అంటే ఆ స్థితికి కనుక మీరు వెళ్ళగలిగితే, ప్రతి పదార్థంలో ఉన్నటువంటి అగ్నిని మీరు లేపగలిగితే, మన శరీరంలో నిద్రాణమై ఉన్నటువంటి, మన శరీరంలో గుప్తముగా ఉన్నటువంటి, అందుకే దీన్ని గుప్త విద్య అంటూ ఉంటాం. గుప్త విద్య అంటే ధరలో ఉన్నటువంటి అగ్నిని బయటికి తీయాలి అంటే ఏం చేయాల్సి వస్తుంది, మీరు ఎంత ప్రయత్నించినా అది బయటికి రాదు. కానీ అగ్నితో దానికి సంపర్కం కలగజేస్తే మీరేం ప్రయత్నించగలే అది పొందడం మొదలెడుతుంది. కానీ అగ్నితో సంపర్కం చేసినటువంటి ఆ కట్టె తడిచి ఉంది, పచ్చిగా ఉంది, అగ్ని రాదు. ఇంతకు కట్టెలో అగ్ని ఉందా లేదా, ఉంది, కానీ పచ్చి దాంట్లో బయటకు రావటం లేదు. ఏమవ్వాలి, ఎండాలి, శోషింపబడాలి, శుష్కించాలి, చల్లగా నిలబట్టునుండి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయకుండా ఉండిపోతుందేమో అని చెప్పి దాని మీద నీళ్ళు జరుగుతూ ఉంటే తొందరగా ఎండదు. మరి తొందరగా ఎండాలంటే ఏం చేయాలి, సూర్యకిరణాలతో దానికి సంబంధం ఉండాలి. ఈ సూర్యకిరణాలతో సంబంధం పెట్టుకునేటటువంటి విద్య యోగము. అంటే ఆ యోగము ఏంటో అర్థం చేసుకోండి మీరు. మనలో నిక్షిప్తంగా నిద్రాణముగా ప్రతి వస్తువులోనూ అగ్ని ఎలా ఉన్నదో అలాగే మీ శరీరంలో కూడా అగ్ని ఉన్నది. ఆ అగ్ని యొక్క ఉపయోగాన్ని బట్టి దాన్ని 5 రకాలైనటువంటి అగ్నిలుగా చెప్పుకోవచ్చు, 108 రకాలైనటువంటి అగ్నిలుగా చెప్పుకోవచ్చు, కాకపోతే ఒకే అగ్నిగా చెప్పుకోవచ్చు, మీ ఇష్టం. కానీ ఉన్నది అగ్ని, దానికే మన శాస్త్రాలలో పేరు కుండలిని అని పెట్టే మనం, కుండలిని శక్తి అని పేరు పెడతాం మనం దానికి. ఈ ఉపాధి నుంచి మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి అంటే, నెక్స్ట్ ఉగాదికి మనలో ఉన్నటువంటి కుండల్ని ప్రజ్వరింపబడటమే కాకుండా అది ఒక మహాజ్వాలగా మారాలి. అది ఒక మహాజ్వాలగా మారాలి అంటే తడి అయినటువంటి ముక్కలో అవుతే ఏ విధంగా అవుతే, తడి అయినటువంటి కట్టెలో ఏ విధంగా అవుతే అగ్ని ఉన్నప్పటికీ కూడా ప్రజ్వరింపబడదు. అదేవిధంగా మన యొక్క జీవిత విధానాన్ని దానికి అనుగుణ్యంగా మీరు మార్చుకోవాలి తప్ప, నా అనుగుణ్యంగా నువ్వు మారు అంటే అగ్ని మారదు, సూర్యుడు మారడు, చంద్రుడు మారడు. ఉగాది 28వ తారీఖు 29వ తారీఖు పండితుల మధ్య ప్రశ్న అయిపోయింది. ఎందుకు ప్రశ్న అయిపోయింది అది? ఉగాది నువ్వు చెప్పినట్టు రాదు, అది ఎప్పుడు వస్తుంది? అది అమావాస్య విడిపోయి పాడ్యం ఏ క్షణంలో ప్రవేశిస్తుందో ఆ బిందువు ఉగాది అవుతుంది. అది ఎప్పుడు వస్తారు? ఉగాది అది అర్ధరాత్రి 12 గంటలకు వచ్చింది అనుకోండి, మీకు వీలుందా లేదా? ప్రశ్నే లేదు అది. కానీ అర్ధరాత్రి 12 గంటలకో 1 గంటకో 3 గంటలకో 4 గంటలకో ఎప్పుడో ఉగాది ప్రవేశించింది అని మనం చెప్పినప్పుడు ఏ ఆధారంగా మనం చెప్పగలుగుతున్నాం? సూర్యుడు చంద్రుడు మధ్య ఉన్నటువంటి కోణాన్ని తిథి అంటాం మనం, తిథులు అంటామే. ఆ తిథులు సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్నటువంటి కోణము మాత్రమే. సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగా ఒకే రాశిలో, తులారాశిలో కానీ మేషరాశిలో కానీ సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగా ఉంటే, లేకపోతే మిగతా ఏ రాశిలో అయినా సరే సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగా ఉంటే దాన్ని ఏమంటాం మనం? పూర్ణిమ అంటాం. పూర్ణిమ తర్వాత 2.5 రోజులకి అలాగ రాశి చక్రాలతో తిరుగుతూ మన చంద్రుడు తిరుగుతూ వెళ్తూ ఉంటాడు. ఆ నెల రోజుల్లో సూర్యుడు ఒకే రాశిలో ఉంటాడు, చంద్రుడు మాత్రము ప్రతి 2.5 రోజులకి కదిలిపోతూ ఉంటాడు. కదిలిపోతూ ఉండటంలో రోజుకి 13 డిగ్రీల 20 నిమిషాలు మారుతూ ఉంటాడు. ఈ 13 డిగ్రీల 20 నిమిషాలు మారటంలో తిరిగి మారిపోతూ ఉంటుంది. ఎస్ట్రాలజీ క్లాస్ మీకు అందుకు చెప్పవలసి వచ్చింది. దీన్ని మీరు చాలా బాగా అవగాహన చేసుకుంటే తప్ప ఇందాక ఇలా చెప్పాలని ఏంటి అసలు అది? 6 అమావాస్యలు 6 పూర్ణిమలకి సంకేతాలు. అంచేత ఆ 6 అమావాస్యలకి 6 పూర్ణిమలకి ఉండేటువంటి సంకేతము అంటే సూర్యుడు చంద్రుడు, దాని ఆధారంలో ఉన్నటువంటి అగ్ని, ఈ రెండింటినీ కలిపితే మీరు మెడికల్ బుక్స్ కనుక తీసి చూస్తే మీ డాక్టర్లకు సర్టిఫికేట్ ఇస్తారు, వీళ్ళు ఈ రోజు నుంచి కూడా వైద్య వృత్తి చేయవచ్చు. వాళ్ల మీద ఉన్న సీల్ ఇదే. వాళ్ళ డాక్టర్లకి చాలా మంది తెలియదు దాని అర్థం ఏంటో. మీకు అర్థం తెలుస్తుంది కదా, కిందన మూలాధారం దగ్గర అగ్ని, ఇదే అగ్ని సూర్యచంద్ర రూపంలో ఇలా తిరుగుతో కర్పాకృతిలో పైకి వెళ్ళాలి. ఇది ధర్మము, ఇది గుర్తుంచుకోండి. మనం ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నామో దానికి బీజారోపణ ఇది. మీరు ఏవైనా చేసుకోండి, దంతాకారస్నానం చదువుతారా, అఖండ రామనామ జపం చేస్తారా, రామరక్షా స్తోత్రం చేస్తారా, గాయత్రి మంత్రం చదువుతారా, షోడశీ మంత్రం చదువుతారా, ఇదేమీ చేయకుండా కర్మయోగం చేస్తాం మేము, అందరికీ సేవలు చేస్తూ ఉంటాం. లేదు, మేము అందరికి సేవలు చేయం, మేము ఒక గదిలో కూర్చుంటాం, ధ్యాన యోగం మాత్రమే మేము ఆచరణలో పెడతాం, ఉపనిషత్తులు అవంతా చదివి ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుంటాం, ధ్యాన యోగం అయితే ఇదంతా మాకు అనవసరం. ధ్యానం ఇది అంతా మాకు ఏమవుతుంది? మాకు భగవంతుడు పేరు చెప్తేనే కళ్ళమట నీళ్ళు వస్తున్నాయి కాదు, చాలా అదృష్టవంతులు మీరు. ఆ విధంగా కనుక ఆ భగవాన్ నామాన్ని మీరు చేసుకోగలిగితే కన్నీరు అలా కాలుస్తూ ఉందండి. ఇదంతా కూడా కుండలిని విద్య అది నేను చెప్పదలుచుకున్నాను. మీరు ఏమైనా చేసుకోండి, కానీ అన్ఫార్చునేట్ గా ఏమైపోయిందంటే ఇవన్నీ కూడా ఒకే లక్ష్యానికి చేరటానికి కావలసినటువంటి అనేక పనిముట్లు అన్న సంగతి మర్చిపోయి మనం చేస్తున్నటువంటి తప్పు ఏంటి అంటే స్కూటర్ ఎక్కాం, స్టార్ట్ చేసాం, బయలుదేరాం. మీరు వెనకాతలు కూర్చున్నారు, స్టార్ట్ చేసిన వాడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బండి వెళ్తూ ఉంది. మీరేమో వాడికి తెలుసు కదా అని చిన్న కొనుక్కు తీశారనుకున్నాం. నడిపేవాడు ఎక్కడికి వెళ్తాడు, ఏం చేయాలి వాడు? సాధనలు కూడా అలాగే ఉన్నాయి. అసలు సాధన ఎందుకు చేస్తున్నావు మర్చిపోయా మాస్టర్ గారు, నాకు ఉత్తరాలు రాస్తుంటారు, నేను సాధన చాలా తీవ్రంగా చేయాలనుకుంటున్నాను. ఎందుకు సాధన చేయాలనుకుంటున్నారో చెప్పకపోతే నేను సలహా ఏమని ఇస్తాను? ఒక సాధనకి మాత్రం నా దగ్గర జవాబు లేదు, ముక్తి కావాలి అనుకుంటే మాత్రం నా దగ్గర దానికి జవాబు లేదు. ప్లస్ ముక్తి అనేది ఒక అసంభవమైనటువంటి స్థాయి. మన సనాతన ధర్మములో ముక్తి అనే దానికి మనం ఏది ముక్తి అనుకుంటున్నాం, ఋషులు దేన్ని ముక్తి అన్నారో తర్వాత ఆలోచిద్దాం. మనం దేన్ని ముక్తి అనుకుంటున్నాము అంటే ఏంటి? మనం ముక్తి అనుకుంటున్నాం, మళ్ళీ మనం పుట్టకూడదు, మన భగవంతుడికే పుట్టడం తప్పటంలే. ఎప్పుడెప్పుడు పుట్టట్ట ఆయన ఆయనకే పుట్టడం తప్పలేకపోతే నీకే ముక్తి ఇచ్చాడు ఆయన చేత. మనం ముక్తి అనుకునేది ఏదో వేరు, ఋషులు ముక్తి అనుకుంటున్న దానికి మీరు ముక్తి అనుకుంటున్న దానికి సరి అయినటువంటి సంబంధం లేదు. బాధ్యతల నుంచి పారిపోయి చూడను మన మాట వింటలేదు, అల్లుడు చెప్పినట్టు వింటలేదు, కొడుకు చెప్పినట్టు వింటలేదు, కూతురు చెప్పినట్టు వింటలేదు, అంచేత వాళ్ళని బెదిరించడానికి ఆశ్రమానికి వెళ్ళిపోతాం. ఇలాంటి వాళ్ళందరూ ఆశ్రమంలో చేరితే ఆశ్రమం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒకడు ఎందుకు వచ్చాడు? కొడుకు నా మాట వింటలేదు. రెండోవాడు ఎందుకు వచ్చాడు? కోడలు నా మాట వింటలేదు. మూడోవాడు ఎందుకు వచ్చాడు? బిజినెస్ లో లాస్ వచ్చింది. నాలుగోవాడు ఎందుకు వచ్చాడు? ఎమ్మెల్యేగా పోటీ చేశాను, డిపాజిట్ ఎగిరిపోయింది. వీళ్ళందరూ ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశిస్తే అక్కడ డిపాజిట్లు ఎగురుతాయి. స్వభావం ఎక్కడ పోతుంది? ఎవడి స్వభావం వాడిది. అంచేత ఈ ఆధ్యాత్మికతను చాలా స్పష్టంగా ఈ రోజు మీరు అర్థం చేసుకుని నెక్స్ట్ ఉగాదికి మీరు ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి యజ్ఞాలు పూర్తి చేసుకుని అశ్వమేధ యజ్ఞం చేయడానికి రెడీ అవ్వాలి. అశ్వమేధ యజ్ఞం చేయడానికి రెడీ అవ్వాలి అంటే 1000 కుండాలతో 3 రోజుల పాటు యజ్ఞం చేయటం కాదు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొత్తము యజ్ఞ పరంపర గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, వాజపేయి యజ్ఞాల గురించి మాట్లాడుకున్నాం మనం, తర్వాత దీప యజ్ఞాల గురించి మాట్లాడుకున్నాం, దీప యజ్ఞాల గురించి తర్వాత యుగ యజ్ఞాల గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఈ చిన్న చిన్న మాటలు మనకి పనికిరావని ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్ర పాద మహాకాల యజ్ఞం గురించి మాట్లాడుకున్నాం. మాట్లాడుకుందాం కూడా మనకి తృప్తి కలగలేదు. నరమేధ యజ్ఞము, సర్వమేధ యజ్ఞము, గోమేధ యజ్ఞము ఇవి మీరు పూర్తి చేసుకుని నెక్స్ట్ ఉగాది నాటికి మనము అశ్వమేధము దాని తర్వాత స్థాయి యజ్ఞానికి మనము జీవించాలి. ఇది ముందు అవగాహన చేసుకోండి. ఇదంతా ఏ బేసిస్ కెళ్తుంది? యజ్ఞాన్ని దేనికోసం చేస్తున్నాం? దేనికోసం చేస్తున్నాం యజ్ఞాన్ని? కుండలి జాగరణ కోసం చేస్తున్నాం. ఇంకొక మాట మీరు ఎత్తకండి, జపాన్ ఎందుకోసం చేస్తున్నాం? పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు కట్టిస్తున్నారు? కుండలి జాగరణ కోసం. మానవ సేవ, మాధవ సేవ అని మనం ఎందుకు అంటున్నాం? కుండలి జాగరణ కోసం. లక్ష్యం ఒకటే. ఇంకా మిగతా లక్ష్యాలు ఏం పెట్టుకోకండి, మీరు అర్థం చేసుకోండి. మన భారతీయ సంస్కృతి, సనాతన సంస్కృతి మీ నుంచి కోరుకునేది ఒకటే, మీలో ఉన్నటువంటి నిమిడీకృతమైనటువంటి నిద్రపోతూ ఉన్నటువంటి ఉపయోగించుకోవటం చేతకానటువంటి అగ్ని ఉన్నదే, ఆ అగ్నిని మీరు నిద్ర లేపాలి. నిద్ర లేపాక ఆ అగ్ని ఎలా ఉండాలి? అగ్గిపుల్ల గీసాం, పక్కన పడేసాం, చెప్పటికి ఆగిపోతుంది. అదే 4-5 అగ్గిపుల్లలు గీసి కాస్త మంట మండిస్తే దాని చుట్టుపక్కల మిగతా కట్టెలు కనుక వస్తే ఏమవుతాయి? మెల్లమెల్లిగా అగ్ని రాజుకుంటూనే ఉంటుంది. అంచేత నిరంతరము అగ్ని రాజుకోవటమే నా లక్ష్యము అని చెప్పడం కుండలిని జాగరణే కదా. ప్రసిద్ధి సాయించి ఆయన ధూని ఎందుకు పెట్టాడో తెలియదు మరి. అందరూ ధూని అడిగి చెప్తారు, శుద్ధి సాయి ధూని ఏంటంటే ధూని ఏది, ధూని అంటే ఎందుకు ధూని పెట్టింది, ఆయన పెట్టింది ఎందుకు, మన ధూని ఎందుకు? కట్టెలు తగరే కదా, మనధ్వనితో ఎవరికొండల్ని లేవదు, బూడిద మిగులుతుంది అంతే. అక్కడ శబ్దిస్థాయి ధ్వనిలో బూడిద కాదు మిగిలేది, విభూతి మిగులుతుంది. విభూతి బూడిదకి తేడా తెలుసు కదా మీకు. విభూతి అంటే ఐశ్వర్యం, బూడిదంటే ఏముంది నా దగ్గర, బూడిది తప్ప తేడా ఉంది రెండు మాటలకి. ప్రోసెస్ ఒకటే లేదు. చిన్నపిల్లవాడి చేతిలో, జ్ఞానం లేని వాడి చేతిలో పెడితే వాడు చేయి కోసేసుకుంటాడేమో అని భయపడతాం మనం. కొంచెం తెలివితేటలు ఉంది, కొంచెం హస్తలాగం ఉండి వాడు బ్లేడ్ బస్సు ప్రయాణికుల దగ్గర ఎక్కడో ఉపయోగించాడు అనుకోండి, ఆ బ్లేడ్ దేనికి ఉపయోగపడుతుంది కదా? అది బ్లేడ్ యొక్క ఉపయోగం. బ్రెయిన్ సర్జన్ చేతిలో అదే బ్లేడ్ ఉంటుంది. నరాలు తెలుసుకోకొచ్చింది, నరాల మధ్య సంబంధం పోయింది. వాడి చేతిలో ఆ బ్లేడ్ ఏమి చేస్తుంది? ఈ నరాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కలుపుతుంది. బ్లేడ్ ఒకటే. మీరు కట్టెపోయేతో వెలిగించుకునేటటువంటి అగ్ని కానీ, గ్యాస్ కవిలో వెలిగించేటటువంటి అగ్ని కానీ, ఇవన్నీ కూడా యజ్ఞాలే. మీరు ఆ అవగాహనకి రండి. యజ్ఞము అంటే దేనికోసం చేస్తున్న యజ్ఞం? కుండలి జాగరణ కోసం. దీన్ని మర్చిపోకండి. ఈ రోజు నుంచి కూడా మీరు మిగతా ఆన్సర్స్ దేనికి ఇవ్వద్దు. వివేకానంద దేనికి ప్రయత్నించాడు? కుండలిని జాగరణ కోసం ప్రయత్నించాడు. రామకృష్ణ పరమహంస దేనికోసం ప్రయత్నించాడు? కుండలిని జాగరణ కోసం ప్రయత్నించాడు. సత్యసాయిబాబా ఇప్పుడు దేనికోసం ప్రయత్నం చేస్తున్నాడు? కుండలిని జాగరణ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని రుబ్బుకోండి బాగా. లేకపోతే మనం ఏం చేస్తున్నాము? అసలు ఈ ధర్మం వల్ల మనం సాధించవలసింది ఏంటి? ముక్తి కాదు, ఉద్యోగాలు కాదు, కష్టముల నుంచి నివృత్తి కాదు, ఏది కాదు. మీలో కనుక అగ్ని ప్రజ్వలిస్తే అన్ని వాటికి తగిన జరుగుతాయి. ఏది తెలిస్తే అన్ని అయిపోతాయో అది. ఈ ఉగాది నాడు నుంచి మనం వేసినటువంటి బీజాలు, మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు అది. ఇది అవగాహనకు వస్తే మీరు ఎప్పుడు కదా. ప్రాఫెట్ మహమ్మద్ ఏం చేశాడు? కుండలిని జాగరణ కోసమే ప్రయత్నం చేశాడు. క్రైస్ట్ ఏం చేశాడు? కుండలిని జాగరణ కోసమే ప్రయత్నం చేశాడు. కొత్త కొత్త మతాలు వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. ఈ మతాలన్నీ దేనికోసం ప్రయత్నం చేస్తున్నాయి? కుండలిని జాగరణ కోసమే. అది అర్థం చేసుకోండి. మరి కుండలిని జాగరణ అంటే అర్థం ఏంటి? మీలో ఉన్నటువంటి అగ్నిని ప్రజ్వలింపజేయుట. ఈ అగ్ని ప్రజ్వలింపబడి ఎడం వైపు వచ్చేటటువంటి వాయువు, కుడివైపు వచ్చేటటువంటి వాయువుకే సూర్యచంద్ర నాడులు అని పేరు పెడతాం మనం. కిడ పిండ రకరకాల పేర్లు, పాజిటివ్ నెగిటివ్ మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ, రాముడు కృష్ణుడు, అయితే సీత తప్పు చెప్పారు, రాధాకృష్ణుడు, సీతారాముడు. రాధాకృష్ణుడు అనే పేరు ఇష్టమైన వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? సీతారాముడులో ఏం లేదు, రాధే కరెక్ట్. సీతారాముడు భక్తులు ఏం చెప్తారు? సీతారాముడిలోనే అంతా ఉంది, అసలు రాధాకృష్ణుల్లో ఏమి ఉంది? సీతారాముడు అన్నా, రాధాకృష్ణుడు అన్నా, శివ పార్వతులన్నా, భార్యాభర్తలు అన్నా, సూర్యచంద్రుడే. ఏం చేయాలి? సూర్యచంద్రులు కలిసి అగ్నిని ప్రజ్వలింపజేయాలి. ఇంక ఇక్కడ ఎవరు గొప్ప? రాధ గొప్ప, కృష్ణుడు గొప్ప, సీత గొప్ప, రాముడు గొప్ప, పాజిటివ్ గొప్ప, నెగిటివ్ గొప్ప, పెద్ద గందరగోళం. ఈ గందరగోళం నుంచి బయటపడండి. అనేక మంది మహనీయులు కూడా ఈ గందరగోళం నుంచి బయటపడలేకపోతున్నారు. గాయత్రి గొప్ప, లలితాదేవి గొప్ప, ఓకే. ఏ విధంగా ఒకటి నెగటివ్ ప్రిన్సిపల్, స్త్రీతత్వం. స్త్రీతత్వం అంటే మన స్త్రీ పురుష భేదాలు కాదక్కడ. అది అర్థం చేసుకోండి. రెండే ప్రిన్సిపల్స్, పాజిటివ్ నెగిటివ్. ఈ పాజిటివ్ నెగిటివ్ రెండు కలిస్తే ఒక శక్తిధార ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవటం మొదలెడుతుంది. ఆ శక్తిధారనే కుండలిని ఉంటుంది. ఇదే ధర్మం. ఎలాంటి ధర్మము? శాశ్వత. ప్రతిరోజు నుంచి మీరు ఎప్పుడు ప్లగ్ పెట్టినా అదే కరెంట్ వస్తుంది. కానీ ఎప్పుడు వచ్చినా భలే ఆనందంగా ఉంటుంది. అంతే కదా, బోర్ కొడుతూనే అస్తమానం కరెంట్ ఇలాగే రావాలా అని ఇంకోసం ఎవరు అడిగినట్టు నాకు చెప్తున్నారు. ఇప్పుడు మీ
ఏదైనా ఐడియా వస్తే తప్ప నేను క్రియేట్ చేశాను కదా. అస్మానం కరెంట్ ఇలాగే ఫ్లో అవ్వాలా, రేపు ఇంకో నియమాల ప్రకారం కరెంట్ ఫ్లో అవ్వాలా అనుకుని కరెంట్ అలా ఫ్లో అవటం మొదలెట్టింది అనుకోండి, ఏమవుతున్నప్పుడు మాత్రం ఫినిష్. ఏమి పని చేయించంటే నియమాలు మారిపోయాయి కదా దాన్ని, కానీ నియమాలు మారిపోయాయి అనుకుంటున్నారా మీరు కరెంట్ని? మీరు మార్చుకోండి కానీ అది మారదు. మీరు పేర్లు మార్చేయండి. ఇంతవరకు నెగిటివ్ అంటుంది దాన్ని, కావాలంటే మీరు పాజిటివ్ అనండి. ఇంతవరకు పాజిటివ్ అంటుంది దాన్ని, కావాలంటే మీరు నెగిటివ్ అనండి. దానికి జరిగేది అంతే. అందుకని ఈ ధర్మాన్ని ఏమంటున్నాం మనం, శాశ్వతమైనటువంటి ధర్మం అని చెప్పి. ఇంకా మీరు ఎప్పుడు కూడా మీ జీవితాలలో గందరగోళం పడకండి. రాధ గొప్పదా, కృష్ణుడు గొప్పదా, గాయత్రి గొప్పదా, లలిత గొప్పదా? అసలు గాయత్రికి భర్త ఎవరని అడిగారు? వరే ఆనందించారు. ఎలక్ట్రిసిటీకి భర్త ఎవరని అడగలేదు వాడు. ఎలక్ట్రిసిటీకి భర్తను ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? కానీ ఎలక్ట్రిసిటీ వచ్చింది అంటాం మనం కదా, పిడుగు పడింది అంటాం. ఎందుకది స్త్రీయా? కరెంట్ వచ్చింది. మీరు ఏ భాష అయినా ఉపయోగించండి, దానికి ఉంది అర్థం. మాత్రం దేని గురించి మాట్లాడుతున్నాం మనం? ఒకే ఒక కుండలిని శక్తి గురించి మాట్లాడుతున్నాం. కానీ ఆ కుండలిని శక్తి ఎలా ప్రాదుర్భవిస్తుంది అంటే సూర్యుడు చంద్రుడు కలిస్తేనే. సూర్యుడు చంద్రుడు కలిస్తేనే మీకు అనుమానం ఉంటే ఒక పాజిటివ్ నెగిటివ్ వైర్ కలిపి చూడండి ఏమవుతుంది. స్పార్క్ రాదు, అగ్నిర్భవిస్తుంది. సూర్యుడు చంద్రుడు పాజిటివ్ నెగిటివ్ కలిస్తే ఈ పాజిటివ్ నెగిటివ్ కలిపి అగ్నిని ప్రజ్వలింపజేయటానికి ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయో అన్ని రకాల మెథడ్స్ ఉపాసన పద్ధతుల్లో ఈ మతాల్లో వచ్చేస్తాయి. కానీ ఏం చేసినా మీరు ఏం చేయాలి? పాజిటివ్ నెగిటివ్ని కలపాలి. మీరు కరెక్ట్గా కలిపితే స్పార్క్ వస్తుంది, కరెక్ట్గా కలపకపోతే ఫ్యూజ్ కదా. అంచేత ప్రకృతి ఏం చేసింది? ఆరు రకాలైనటువంటి మీరు చూసి ఉంటారు కదా ఈ ఫ్యూజ్ బాక్స్ మన శరీరంలో. ఈ పాజిటివ్ నెగిటివ్ మీకు అనుభవం లేక ఎప్పుడైనా కల్పించుకుంటారేమో మీకు తెలియకపోతే ఏం ప్రమాదం దొరకకుండా ఆరు పాయింట్స్ పెట్టింది. ఆరు పాయింట్స్ మీద ఫ్యూజ్ బాక్స్ పెట్టింది. ఆ ఫ్యూజ్ బాక్సెస్ తీసేసి డైరెక్ట్ గా మీరు కరెంట్ ఇచ్చుకోగలిగితే మొత్తం ఆధ్యాత్మిక సాధన అవుతుంది. దీన్ని ఇవాళ అర్థం చేసుకోండి. అది మనం ఏం చెప్పబోతున్నాను, కానీ ఏం చెప్పబోతున్నాను చెప్పే ముందు ప్రపంచంలో ధర్మము మతము పేరిట ఉన్నటువంటి గందరగోళాలు మీ మనస్సులో ఇప్పుడు లేవు కదా. క్రైస్తు సెలవిచ్చాడు, అతను భగవంతుడా? అది ప్రశ్నించాల్సింది. క్రైస్తు చేసినటువంటి కార్యక్రమాలలో పాజిటివ్ నెగిటివ్ కలిసి అగ్ని విద్యను ప్రదీప్తి చేయడానికి ఆయన ఏవేదో విధానాలు చెప్పాడా? ఖచ్చితంగా చెప్పే ఉంటాడు, లేకపోతే అదొక మతంగా ఏర్పడదు. కానీ ఈ ఫ్యూజ్ బాక్సెస్, ఎలక్ట్రిక్ బాక్సెస్ రకరకాల షేప్ లో వస్తాయి. మీరు చూసుంటారు కదా రకరకాల రంగుల్లో వస్తూ ఉంటాయి. కానీ లోపల ఉన్న కనెక్షన్స్ ఒకటే. ఈ మతాలలో కూడా అంతే, లోపల ఉన్నటువంటి కనెక్షన్ ఒకటే. మీరు సాధనలు కనుక చేస్తే రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర మనకి ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ప్రేరణ, అద్భుతమైనటువంటి రహస్యం అది. మీరు పైన ఉన్నటువంటి బాక్స్ చూసి మోసపోకండి. మా ఫ్రెండ్ సింగపూర్ అండి, సింగపూర్ మార్కెట్ లో నడుస్తున్నాడు. సడన్ గా నేను గుర్తొచ్చాట నా దృష్టిలో, రామకృష్ణకి ఫారెన్ నుంచి ఏదైనా ఒక ప్రజెంట్ తీసుకెళ్ళాలి అని. నాకేం కావాలో తెలుసు కదా, అతనికి కాస్త అందంగా వాసన వేసేటటువంటి ఊదుకట్టి ఇస్తే చాలా మంచిది, నాకు నచ్చిన వాసన గల ఊదుకట్టి ఇంతవరకు దొరకలేదు అని చెప్పాను. చాలా మందికి చెప్తాను ఈ ఊదుకట్టిలో అవి నాకు నచ్చవయ్యా, వాసనలో చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంది. మీకు నా యొక్క ఈ అవగాహన వస్తే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు ఊదుకట్టిలు తయారు చేయడం చాలా సింపుల్, కానీ వాసన ద్వారా సైకాలజీని మార్చగలిగేటువంటి ప్రయోగాలు మీరు ఊదుకడ్డీల ద్వారా చేయగలిగితే చాలా చేయొచ్చు. ఇప్పుడు మేమందరం ఇక్కడ కూర్చున్నాం, ఆ మురిక్కాల ఏదైనా విపరీతమైన దుర్వాసన అయితే మొదలెట్టింది అనుకోండి, సడన్గా ఐసోసైనైడ్స్ అని మా కెమిస్ట్రీలో ఉంటాయి, చాలా దుర్గంధం వస్తాయి. పిల్లలు మేము ఆ ప్రాక్టికల్స్ చేయిస్తున్నప్పుడు మమ్మల్ని చాలా ఏడిపిస్తారు,
మాతో చెప్పకుండా తయారు చేసి సింక్ లో పోసేస్తారు. ఇంకా ఆ రోజు ఎవరు ల్యాబ్ లోకి వెళ్ళలేరు, విపరీతమైనటువంటి దుర్గంధం. అలాగే మంచి గంధం ఉంటే కలవచ్చు కదా. ఇదంతా అతను గుర్తొచ్చింది, ఇలా చెప్తూ ఉంటారు కదా మాస్టర్ అని. అంతేత ఫారెన్ ఊదుకడ్డీలు తీసుకెళ్దాం మనం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి షాప్ కీపర్ తో అడిగట, మంచి ఫారెన్ ఊదుకడ్డీలు ఉన్నాయంటే ఇవాళే వచ్చాయండి ఫారెన్వి, ఇంకా నేను విప్పలేదు, ప్యాకెట్ విప్పలేదు అన్నాడు. ప్యాకెట్ విప్పకపోతే మా మాస్టర్కి కావాలి కదా మొత్తం ఇచ్చేయన్నట్ట, ఐదో ఐదో ప్యాకెట్లు కట్టిన్నాయి తీసుకొచ్చాడు. మాస్టర్ మీకోసం ఫారెన్ నుంచి తీసుకొచ్చాను నేను ఊదుకడ్డీలు అన్నాడు. విప్పి చూస్తే సుగంధ శృంగారం. మరి సింగపూర్ లో ఫారెనే కాదు, ఫారెన్ అబద్ధం చెప్పలేదు. ఈ మతాల గందరగోళం ఇలాగే ఉంటుంది. మతాల గందరగోళం ఇంతే, మేడ్ ఇన్ ఇండియాయే కానీ సింగపూర్ లో అది మేడ్ ఇన్ ఇండియా కాదు కదా, మేడ్ ఇన్ ఫారెన్ అని చెప్పి వాడు తప్పు చెప్పలేదు. ఇది గందరగోళాలు. అంచేత అనేక మంది మహాత్ములు చెప్పిన ఒక విషయాన్ని మనం ఈనాడు తప్పు అని తెలుసుకుందాం. ధర్మాలను మనం కలపక్కర్లేదు, ధర్మాల మధ్య సమానత్వము తేవక్కర్లేదు, సమానత్వం ఉండనే ఉంది. గుర్తించాలి మీరు ఎలా అర్థమైందా, మీ దృష్టికోణంలో కనుక ఒక్క తేడా తీసుకురాగలిగితే మతపరమైనటువంటి ఎన్ని గందరగోళాలు ఎగిరిపోతాయో ఆలోచించుకోండి అసలు, సాధన పరమైనటువంటి ఎన్ని గందరగోళాలు ఎగిరిపోతాయో ఆలోచించుకోండి. నా దగ్గరికి చాలా మంది వచ్చి, మాస్టారు మేము ఈ ధ్యాన పద్ధతి చేస్తున్నాం, మేము ఒక గురువు ఈ ధ్యానం ఇలా చేసుకోండి అని చెప్పారు, మరి ఇంకో గురువు ఇలా ధ్యానం చేసుకోమని చెప్పారు, రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి కదా, మరి మేము ఏం చేయాలి. సాధారణంగా మన అవగాహన ప్రస్తుతం ఉన్నటువంటి అవగాహన బట్టి ఏంటి ధ్యానాలు మార్చుకోకూడదు, మీరు తీర్చేటటువంటి ధ్యాన పద్ధతిని మీ ప్రకారం. కాశీలో నేను చదువుకుంటున్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి కూర్చుని ఉన్నా నేను, అతను మామూలు డాక్టర్ కాదు. మానసికమైనటువంటి మార్పులు ఏదైనా వస్తే, మెంటల్ డిస్టర్బెన్సెస్ ఏదైనా వస్తే సైకాట్రిస్ట్ అంటే మన ఏమంటారు అని తెలియదు, మానసిక రోగ నిపుణుడు. డాక్టర్ గారు నా భర్త నేను నమ్మలేకుండా ఉన్నాను, ఆయనకి ఏదో అయిపోయిందంటే దేనికి ఖర్చు చెప్తున్నాను మీకు, అది మర్చిపోతే ఈ కథక వ్యాధి ఉండదు, దేని గురించి చెప్తాను నేను, ఏది చెప్తో ఈ కథ చెప్తా, ధ్యాన పద్ధతిలో మార్పులు ఉండొచ్చా ఉండకూడదా, ప్రస్తుతం ఉండకూడదు ఒకే ధ్యాన పద్ధతి చేసుకోవాలి అని. ఆ మానసిక రోగ నిపుణుల దగ్గరికి ఈ భార్య గారు వచ్చి భర్త గారి మీద ఫిర్యాదు చేసింది. ఏమని చేసింది, నా భర్త నేను నమ్మలేకుండా ఉన్నాను, నేను ఒకసారి చెప్పింది రెండోసారి చెప్పటం లేదు, ఏదేదో అనిస్తున్నాడు. అమ్మ చాలా ప్రమాదకరమైనటువంటి సిమ్టమ్ అది, నా దగ్గరికి ఒకసారి తీసుకురా అసలు, అలా మాట్లాడకూడదు, ఒకసారి చెప్పినట్టు ఇంకోసారి రకరకాలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను అతను అనుకున్నాడు. అసలు చెప్పాడు, కానీ రేపు నేను భర్తను తీసుకొచ్చే ముందు అసలు ప్రాబ్లం ఏంటో నాకు చెప్పాను. నాలుగు రోజుల కిందట వంకాయ కూర తీసుకోండి, చాలా బాగుంది, చాలా బాగుంది అన్నాడు కదా అని రెండో రోజు కూడా వంకాయ కూర చేశాను, చాలా అనేది తీసేశాడు, బాగుంది అన్నాడు. మూడో రోజు చేశాను అసలు ఏం మాట్లాడలేదు, నాలుగో రోజు చేస్తే విసిరేశాడు, ఏంటండి వీడు అసలు ఒకసారి చెప్పింది ఇంకోసారి చెప్పడం. భోజనములోనే ఒకసారి పెట్టింది రెండోసారి పెడితే మీకు రుచించదు, మనస్సు యొక్క లక్షణం అది. మరి సాధనలో మార్పు లేకుండా ఒకేలాగా సాధన చేస్తే నిద్రలు నాకు ఏమవుతాయి, సాధన చేసుకుంటే అవనిద్రలు వస్తున్నాయి మాస్టర్, నిద్ర వస్తుంది మాస్టర్ అంటే నిద్ర నాకు ఏమవుతుంది, బోర్ కొట్టదు. ధ్యానం, ధ్యానం దేనికోసం చేయాలి మనం గుర్తుంచుకోండి, అది ధ్యానం మనం దేనికోసం చేయాలో మీరు మర్చిపోతే చాలా గందరగోళంలో పడిపోతాను నేను, నేనేం చెప్పలేను మీకు. కుండలిని జాగరణ కోసం చేయాలి. కుండలిని జాగరణ అంటే ఏమిటి,
ఎలా వస్తుంది అది, పాజిటివ్ నెగటివ్ కలుపుతే స్పార్కింగ్ వస్తుంది అంతే. సైన్స్ అందులో విశేషమైనటువంటి మీకు ఎక్స్పర్టైజ్ కూడా అక్కర్లేదు, సింపుల్గా అనొచ్చు. ఎలక్ట్రిసిటీ ఎప్పుడైతే భూమి మీద అవతరించిందో ఆ క్షణంలోనే పృథ్వీ యొక్క కుండలిని జాగరణ జరిగిపోయింది. మీ యొక్క కుండలిని జాగరణ జరుగుతుందో జరగదో అది మీ ఇష్టం. పాయింట్ అర్థం చేసుకోండి. అంచేత సరే కరెక్ట్గా నాకు ఇయర్ గుర్తులేదు, సే 1825 ఇయర్ తప్పు, నేను ఉత్తరం ఉదాహరణ చెప్తున్నారు. ఫ్యారడే ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీని కనిపెట్టాడో పాజిటివ్ నెగిటివ్ మధ్య ఒక తీగని కనుక మనం కలుపుకోగలిగితే స్పార్కింగ్ ఉండదు, ప్రవాహం వస్తుంది. ఇందాక చక్రం ఇచ్చారు కదా, షట్ చక్రాల మధ్య ఏం జరుగుతుంది అక్కడ, సూర్యుడు నాడి చంద్రుడు నాడి తిరుగుతున్నాయి, అవి రెండు కలిస్తే స్పార్కింగ్ వస్తుంది మీకు. అవి రెండింటినీ కలపకుండా పాజిటివ్ని వేరుగా పెట్టి నెగిటివ్ని వేరుగా పెట్టి వాటి మధ్య మీరు సంబంధం పెట్టగలిగారు అనుకోండి, అంటే ఏం చేయగలగాలి మీరు, నెగిటివ్ని మూలాధారం దగ్గర పాజిటివ్ని సహస్రాంగ దగ్గర పెట్టేసి వాటి మధ్య తీగ పెట్టగలిగారు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు, విద్యుత్ ప్రవహిస్తుంది హాయిగా, అగ్ని ఆటోమేటిక్గా ప్రవహిస్తుంది. కొంచెం ఆ పాయింట్ అర్థం అవుతే ఈ ధ్యాన పద్ధతుల గురించి నేను చెప్పబోయే పాయింట్ అర్థం అవుతుంది. ఎవరైనా చేసుకోవచ్చు, ఇది ఎవరు చేసుకోవచ్చు, మళ్ళీ అనుమానం వస్తుంది. చాలా మంది నన్ను అడుగుతారు, మాస్టర్ మేమేం చదువుకోలేదు, మీరు ఏదేదో చెప్పేస్తున్నారు, పాజిటివ్ అంటున్నారు నెగిటివ్ అంటున్నారు, ఏమీ చదువు రానివాడు ఉన్నాడు, వాడికి అసలు అది ఎలక్ట్రిసిటీ అని కూడా తెలీదు, వాడు పాజిటివ్ నెగిటివ్ కలిపాడు. వస్తుందా పార్కింగ్, వాడు చదువుకోలేదుగా, వాడికి తెలియదుగా, మరి ఇక్కడ అంతే, నేను చదువుకోలేదు, మాకు చేయలేదు, మాకేం అర్థం అవుతలేదు, మీకు అర్థం అవసరం పర్లేదు, స్విచ్ నొక్కితే కరెంట్ వస్తుందని తెలుసు కదా, స్విచ్ నొక్కుకోండి. స్విచ్ ఎలా నొక్కుకోవాలి అన్నది నేను చెప్పడానికి రెడీగానే ఉన్నాను, కానీ నేను చెప్పడానికి రెడీగా ఉండే ముందు ఇంకోటి కూడా తెలియాలి. కరెంటు దగ్గర అంతా తడితడిగా ఉందనుకోండి, అప్పుడు స్విచ్ వేశారనుకోండి భలేగా ఉంటుంది. అంచేత మీరు తడి లేకుండా పొడి ఆరిపోయి మీలో ఏ విధమైనటువంటి వాసనలు లేకుండా కాస్త ఎండిపోయి ఉంటే మీరు షాక్ కొట్టదు, దానికి కావలసినటువంటి సాధనలు. కొన్ని విషయం ఈ విషయాన్ని పక్కన పెట్టి ధ్యానంలోకి వద్దాం. ధ్యానం ఎందుకోసం చేస్తున్నాం రిపీటెడ్గా నేను అడుగుతాను ఇవాళ, ఇంకేంటే అది మీ బుర్రకెక్కిపోతే మీకందరూ తర్వాత చెప్తాను. అంచేత పడుకోవాలి అని ఉంది, మీకు వచ్చారు ఇక్కడికి, అందరం పడుకోవాలి ఇక్కడ. మరి ఎక్కడ పడుకోవాలి, కొందరు ఇక్కడ పడుకుంటారు, కొందరు డాబా మీద పడుకుంటారు, కొందరు తలడాలు ఉంటాయి, కొందరు తలడాలు ఉండవు, ఒకళ్ళ వీపు ఒకళ్ళ తలడా పెట్టుకుని పడుకోవచ్చు, మీ ఇష్టం. లేదు పడుకోవటానికి చెప్పబోతున్నారు మాస్టర్ అని తెలుసుకుంటే మాస్టర్ పక్కన ముందే లాగేసుకోవచ్చు, మీరు నేను తలడాగా ఉపయోగించుకోవచ్చు, నా వీపు నన్ను ఉంచేసి నా వెనకాతంగా తలడా తీసుకెళ్ళిపోవచ్చు. నిద్రపోయారు మీరు, ఈ నిద్రపోవటానికి ఇది అవసరమా, అవసరం లేదు కదా. అంచేత మీరు ధ్యానం దేనికోసం చేస్తున్నారు, కుండల్ని జాగరణ వైపు వెళ్ళటానికి ఆ ధ్యానం ఉపయోగపడుతున్నంత వరకు అది ఏ ధ్యానం అయినా పర్వాలేదు. అర్థమైనా నేను చెప్పింది పాయింట్ అది అర్థం చేసుకోండి. మీరు ఇవాళ రామా అన్నారు, రేపు కృష్ణ అంటారు, రేపు యహోవా అంటారు, రేపంటే ఆ నెక్స్ట్ డే, లేదా ఒకేసారి మీకు ఉండి మండిపోయి అందరినీ కలిపేద్దాం అనుకున్నారు, కలిపేసుకోండి, ఏమవుతుంది ఎప్పుడు ఏమీ అవ్వదు. మీకు తెలిస్తే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్ళాలి అనుకున్నాను నేను, ఇక్కడ నుంచి అక్కడ వరకు నడిచెళ్ళా, ఆ తర్వాత నా ఫ్రెండ్ కనిపించాడు, స్కూటర్ ఎక్కించాడు, స్కూటర్ మీద వెళ్ళా, ఆ తర్వాత బస్సు కనిపించింది, బస్సు ఎందుకు ఎక్కాను, స్కూటర్ పనిచేయింది కనుక. మళ్ళా మీరు అది మర్చిపోకూడదు, బస్సు ఎక్కా మరి ఆ రోజు నా మూడేంటో బస్సు పంక్చర్ అయింది, మళ్ళా నా అదృష్టం బాగుండి మీలో ఎవరో ఒకళ్ళు కనిపించారు, సైకిల్ మీద వెళ్తున్నారు, సైకిల్ ఎక్కా చివరి కాలేజీ చేరా, ఇంతకీ నేను నడిచి వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, స్కూటర్ మీద వెళ్ళాలా, ఏరోప్లేన్ మీద వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి, పిట్టిపై పిట్టి కూడా వెళ్ళొచ్చు మీరు, నాకే అభ్యంతరంలే, సగం ఈ ధ్యానంతో వెళ్ళండి, సగం ఆ ధ్యానంతో వెళ్ళండి, అవడొద్దన్నాడు కానీ ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా ధ్యానం చేయటం వల్ల ఈ అనుమానాలన్నీ వస్తున్నాయి. ఇప్పుడే అనుమానం రాలేదు కదా, నేను నడిచి వెళ్ళాలా మాస్టర్? కొంతమంది వెళ్ళాలి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మా డాక్టర్ నాకు చాలా ఆనందదాయకమైనటువంటి వార్త చెప్పాడు, నువ్వు ఏమి బాధపడదు రామకృష్ణ, 10 జన్మలకి సరిపోయేటటువంటి తిండి నువ్వు తినేశావు, వెయిటే ఆయన చెప్పిన మాట లేదు, నువ్వు వెయిట్ తగ్గించావన్నాడు. అంచేత నేను నడిచి వెళ్తా. అది కూడా ఎందుకు, ఓ లక్ష్యం ఉంది అక్కడ, ఏం చేస్తా, శరీరం పెంచడమే కాదు కదా, దాన్ని పోషించుకోవడం కూడా కావాలి కదా. అంచేత ధ్యాన పద్ధతులు మీ శారీరక అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. మీరు మీ శరీరక అవసరాన్ని బట్టి ఒకే ధ్యాన పద్ధతి ఉపయోగపడవచ్చు, కానీ ఒకే ధ్యాన పద్ధతిలో డాక్టర్ నడవమని చెప్పాడు కనుక కష్టమానం నడవచ్చలే కదా. ఇంకేత మీరు దయచేసి ఏ ధ్యాన పద్ధతి చేయాలి మాస్టారు, ఏ మంత్రం చేయాలి మాస్టారు, ఏ స్తోత్రం చేయాలి మాస్టారు అని అడిగారనుకోండి, స్తోత్రం ఎందుకు చేస్తున్నాం, రామరక్ష స్తోత్రం మనం గుర్తుంచుకోండి. అది మర్చిపోయాం కనుక ఈ గందరగోళాలన్నీ వస్తున్నాయి, ఈ అనుమానాలన్నీ వస్తున్నాయి. సివివి ప్రేయర్ ఇదంతా దేనివల్ల జరుగుతుంది, సూర్యుడు చంద్రుడు కలుస్తే, శ్వాస మన శరీరంలో కలుస్తే మనం జీవించి ఉన్నాం. ఈ జీవించి ఉండటానికి కారణం ఏంటో మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. స్వరయోగము అని ఒక అద్భుతమైనటువంటి యోగము భారతీయ ఋషులు అందించారు. మరి ఈ స్వరయోగ విద్య తెలుసున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదైనా చేసేయగలరు, ఎనీ మ్యాజిక్. స్వరయోగము అంటే సంగీతంతో సంబంధం లేదు, నా అదృష్టం బాగుండే అంటే నాకు సంగీతం రాదు కనుక, అది సంగీతంతో సంబంధం చేయంటే నేను స్వరయోగం గురించి తదారితీతో మీతో మాట్లాడలేను. కానీ అది దేంతో సంబంధించింది, శ్వాసతో సంబంధించింది. ఎడంవైపు నుంచి వచ్చేటటువంటి శ్వాస, కుడివైపు వచ్చేటటువంటి శ్వాస సుమారు గంటన్నర, ప్రతిరోజు గంటన్నర గంటన్నరకి శ్వాస మారిపోతూ ఉంటుంది సుమారు. అది కరెక్ట్ టైం కాదు, అది కరెక్ట్ టైం వల్ల వాడి శారీరక దృష్టికోణము, ఆయుర్వేదంలో ఉన్నటువంటి వాత పిత్త కఫాలు, ఆ పాజిటివ్ నెగటివ్ రిలేషన్షిప్స్ తో మారుతూ ఉంటుంది. దాని గురించి మనం ఇవాళ చర్చించుకోవద్దు. కానీ నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, కుండల్ని జాగరణ కోసము మనం ఈ సాధనను చేస్తున్నాము అని చెప్పినట్టు గుర్తు, అదే చెప్పానా, తప్పు చెప్పేశాను, పూర్తిగా తప్పు చెప్పేశాను. మరి ఇంత చెప్పాక ఎలా సవరించాలి దాన్ని? కుండల్ని జాగరణ కోసం మనం ప్రయత్నించటం లేదు, కుండల్ని జాగరణ జరిగిపోయింది. కుండల్ని జాగరణతో వచ్చినటువంటి శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మానవ శరీరంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాయింట్, జంతువునాం నరజన్మ దుర్లభం, జంతువులలో నరజన్మ చాలా దుర్లభం అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే జంతువునాం అన్నాడు, అంటే జంతువులు అంటే నరజన్మ నర శరీరం కూడా బయటకు వచ్చాడే వాళ్ళు. అంటే ఈసారి ఎవరైనా గాడిద అంటే మనం బాధపడక్కర్లే, కరెక్ట్ గా కోల్చారనొచ్చు. అంటే జంతు స్థాయిలో అది, మిగతా స్థాయిలో కాదు. అంచేత ఈ జంతువునాం నరజన్మ దుర్లభం అనేటటువంటి మాటలు ఏంటి అంటే, జంతువులలో కుండలిని జాగరణ జరగదు, నరజన్మ వచ్చిన మరుక్షణము మీలో కుండలిని జాగరణ జరిగిపోయింది. జంతువులకి మానవులకి ఏంటి తేడా, ఏంటి తేడా? ఇంకా వాక్ శక్తి, జంతువులు మాట్లాడలేవు మనం మాట్లాడగలం. అంచేత వాక్ శక్తే, అంచేత కుండలిని శక్తి జాగరణకి ఏ శక్తిని ఉపయోగించుకోవాలి మనం? వాక్ శక్తిని ఉపయోగించుకోవాలి. అంచేత మిణిక్ 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 మంటున్నటువంటి, ఎప్పుడైనా ఆరిపోతుందా అనేటటువంటి మనలో జాగృతం అయిపోయింది కానీ మహాజ్వాలగా మారినటువంటి ఆ కుండలిని శక్తిని మళ్ళా మీరేం చేయాలి, ఒక మహాజ్వాలగా మార్చాలి. అంటే ఇప్పుడు మనం కొంచెం మారుద్దాం. సాధన మనం దేనికోసం చేస్తున్నాం, కుండల్ని జాగరణ కోసం కాదు, చనిపోయిన కుండల్ని జాగరణని మహాజ్వాలగా మార్చడానికి. అందుకు సాధనలు అవసరం అవుతుంది. కుండల్ని శక్తి మేల్కొల్పడానికి పాజిటివ్ నెగిటివ్ కలిపితే చాలు, కానీ దాన్ని విసరాలి కదా, దాన్ని మహాజ్వాలగా మార్చాలి కదా, దాన్ని మహాజ్వాలగా మార్చడానికి విషణకర్ర ఇటు ఇటు తిరుగుతోంది కదా. నిన్న విషణకర్ర ఎలా విసురుకోవాలో చెప్పాను నేను మీకు. ఎలా విసురుకోవాలి విషణకర్ర? విషణకర్ర ఇక్కడ ఫిక్స్ చేయాలి. మీరు తలకాయ ముప్పితే విషణకర్ర యొక్క నాన్ డ్యూటీ ఎక్కువగా ఉంటుంది. అంచేత ఆ విషణకర్ర ఏంటి? మంది ఇడ పింగళ, ఇడ పింగళ, ఇడ పింగళ. ఈ ఇడ పింగళ విషణకర్ర ఇటు 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 ఆడుతున్నటువంటి పల్సెస్, మన శరీరంలో జరుగుతున్నటువంటి పల్సెస్ వల్లనే ఋతువులు ఏర్పడుతున్నాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నాను నేను, ఈ ఉగాదికి మొదలెట్టే మనం నెక్స్ట్ ఉగాదికి మహాజ్వాలగా ఆ కుండల్ని మారిపోవాలి అంటే మీకు అర్థం అవ్వాలి ఎలా మారాలో అది. ప్రతి మహాపురుషుడు ఏ యోగి అయినా సరే, రేపు రాబోయేటటువంటి యోగి అయినా సరే, ఆధ్యాత్మిక విద్య అంటే దీని గురించే చెప్తాడు. వేరే వేరే రకాలుగా చెప్పొచ్చు, దానికి ఒక డిజైన్స్ మారొచ్చు. అర్థమవుతుంది కదా? ఇది మాత్రం మీరు మర్చిపోకండి. అంచేత మన శరీరంలో ఈ విసినకర్ర ఇలా 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 కదులుతూ ఉంటే బాహ్య జగత్తులో ఋతువులు ఏర్పడతాయి. ఆరు ఋతువులు ఏర్పడతాయి. ఇదే ఋతువు ఇప్పుడు ఈ నవరాత్రులకి ఏంటి పేరు? వసంత ఋతువు. ఈ వసంత ఋతువు నుంచి వచ్చేటటువంటి ప్రతి ఋతువు కూడా ఈ విసినకర్ర ఇలా తిరుగుతోంది కదా, ఒక్కొక్క పాయింట్ ని టచ్ చేస్తూ ఉంటుంది ప్రతి అమావాస్య పూర్ణిమకి. అంచేత మీరు ప్రతి అమావాస్య పూర్ణిమకి కూడా చాలా జాగరూకులై జీవిస్తూ ఉండాలి, చాలా అవేర్నెస్ గా. అంచేత మీరు జీవించకపోతే ఇప్పుడు అక్కడ జ్యోతి వెలిగించాం, మర్చిపోయాం దాని గురించి, ఏమవుతుంది అది? కొండగట్టేస్తుంది. అందుకంటే ప్రమాదం ఏం జరిగిన మళ్ళీ వెలిగించుకోవాలి. ఆరిపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? మళ్ళీ వెలిగించుకుందాం. కానీ మళ్ళా వెలిగించుకుని మళ్ళా మహాజ్వాలగా మార్చుకోవటం అంటే విసుగు కదా. అందుకోసం అని చెప్పి ఇలా చేయలేకపోతే ఏమవుతుంది మాస్టర్ అని మళ్ళీ నన్ను అడగండి. ఏమి అవుతుంది? మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. మొన్న ఎవరో నాకు ఫోన్ చేసి చెప్పారు, మీ స్ట్రీమ్ బీజం రాస్తుంటే కళ్ళొప్పి వస్తుంది అని. భలే ఆనందించాను. ఇచ్చేదంటే అంతవరకు వాళ్ళకి జన్మలో తలనొప్పి ఎప్పుడూ రాలేదు. వాళ్ళకి తలకాయ ఎప్పుడు తలనొప్పి రాలే, స్ట్రీమ్ బీజం రాస్తేనే వచ్చినాడు. కరెక్ట్ అని ఒప్పుకుంటారా? అని స్ట్రీమ్ బీజం రాస్తే ఎందుకు తలకాయ నొప్పి వస్తుంది? ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతే. తలకాయ నొప్పి ఉండి సినిమా చూస్తూ ఉంటాం, సినిమా చూస్తామో మానేస్తాం. తలకాయ నొప్పి ఉంటే స్ట్రీమ్ బీజం ఎందుకు మానేయాలి? నాకు ఇంతవరకు చాలా విషయాలు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాను నేను. మరి మీరు కన్ఫ్యూజ్ అవుతారో లేదో నాకు తెలియదు. అంచేత ఈ షట్ ఋతువులలో ప్రతి అమావాస్య పౌర్ణమికి ఎన్ని అమావాస్య పౌర్ణములు వస్తాయి? ఇటు ఆరు కిందకి, మళ్ళా ఆరు పైకి, పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు. ఈ ఇరవై నాలుగు జాయినింగ్ పాయింట్స్ ని మీరు పట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ సాధన, ఈ సాధన పట్టుకోవటానికి మీకు ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే, నేను కళ్ళు మూసుకున్నాను మాస్టర్, నాకు భలే కనిపిస్తుంది అక్కడ పాయింట్స్ అంటారు. కొందరికి భగవంతుడు కనిపించడం మొదలు డైరెక్ట్ గా, రాముడు కనిపించాడు, కృష్ణుడు కనిపించాడు, సీతాదేవి కనిపించింది, రాధాదేవి కనిపించింది, గాయత్రీదేవి కనిపించింది. కనిపించింది నాకేం అభ్యంతరం లే. కానీ భగవంతుడిని చూశాక కూడా మీ జీవితంలో మార్పు రాలేదంటే అర్థం ఏంటి? మీ అపోహలు, మీ హల్లుసినేషన్. భగవంతుడి యొక్క స్పర్శ, భగవంతుడి యొక్క దర్శనం మీ జీవితంలో వచ్చాక మీరు మామూలు మానవులుగా జీవించలేరు. జీవించాను అంటే మీరు చూసింది హల్లుసినేషన్. గాబడా పడకండి, అచ్చట కనిపిస్తే తప్ప పో కనిపించకు అనొచ్చు. ఏం పర్వాలే, భగవంతుడు కనిపిస్తే తప్పులే, మంచిదే కదా. కానీ అదేదో భగవద్ దర్శనం అయిపోయిందని మాత్రం గాబరా పడిపోయి పది మందికి చెప్పేస్తే నాకొచ్చే ప్రాబ్లం చెప్తున్నాను. మాకేం కనిపించటం లేదు మాస్టారు అని కొంతమంది పాపం సిన్సియర్ సాధకులు అంటారు. నేను చాలా సిన్సియర్ గా వాళ్ళకి చెప్తాను, నాకు ఏమీ కనిపించటం లేదయ్యా అది. ఈ గందరగోళం అంతా కారణం ఏంటి అంటే, కనిపించినా కనిపించకపోయినా
ఏమీ ప్రమాదం లేదు. అంచేత కనిపించటం తప్ప తప్పు కాదు, కనిపించకపోవటం తప్ప తప్పు కాదు. మీరు ఏ మార్గంలో వెళ్తున్నారు దాన్ని అవగాహన చేసుకోండి. ఏ మార్గంలో వెళ్ళాలి? మన శాశ్వత సనాతన ధర్మానికి మనం ఎండిపోయి మనలో ఉన్నటువంటి ఆ కుండలిని యొక్క ఆ రవ మహాజ్వాలగా మారాలి అంటే రెండే పనులు మీరు చేయాలి, జన్మ కర్మ, సైక్లిక్ ప్రాసెస్. ఇది జీవితంలో పట్టుకోవడానికి ట్రై చేయండి. జీవితంలో పట్టుకోవటానికి మీరు ఎన్ని గంటలు సాధన చేస్తున్నారు అనే ప్రశ్న నేను ఇప్పుడు ఎత్తేశాను. నేను మాస్టర్ నేను చాలా బాధపడ్డాను, 6 గంటలు 8 గంటలు చేయడం కదా, ఐ హావ్ రిమూవ్డ్ దట్ లిమిట్. మీరు కేవలం 24 గంటలు మాత్రమే, అంతకంటే తక్కువ సాధన చేస్తే కుదరదు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక డాక్టర్ ఉన్నాడు సినిమా చూస్తాడు బాబు, మా అమరేశ్వరరావు గారు ఇప్పుడు ఆయన లేరు అనుకోండి, కన్నావారి తోట చాలా ఫేమస్ డాక్టర్ కొంటున్నాడు, వర్తకు మాకు బాబాయ్ అవుతారు కనుక చాలా గొడవ పెట్టి ఆయన్ని ఒకసారి ఫస్ట్ షో సినిమా తీసుకెళ్ళాం. మేము అందరం కూడా సినిమా చూస్తున్నాడు ఆయన, ఈ లోపల మేనేజర్ దగ్గర నుంచి వచ్చి ఇప్పుడు వచ్చింది సార్ నిప్పుకోవాలి ఎమర్జెన్సీ వెళ్ళాడు. సినిమా చూస్తున్నాడు, సినిమా చూస్తున్నప్పుడు కూడా ఆయన ఎవరు డాక్టరే. అందుకు చెప్తున్నాను, ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నటువంటి కుర్రాడు ఎండాకాలానికి ఇంటికి వచ్చాడు, సినిమా హాల్లో కలిశాడు. నువ్వేం చేస్తున్నావు? ఇంజనీరింగ్. అలాగా 24 గంటలు కూడా మీరు ఏం చేస్తున్నారు? లక్ష్యం ఏంటి అంటే మహాజ్వాలగా కుండలిని మార్చాలి. దానికి మీరు మనసులో ఏం పెట్టుకోవాలి 24 గంటలు అంటే? జన్మ కర్మ లేకపోతే సైక్లిక్ ప్రశ్న. ఇంకా రెండోది మీరేం ఆలోచించకండి, ఇదే పట్టుకోండి. మీరు 24 గంటలు మీరు ఏం చేస్తున్నా సరే ఇంతే కలిసి ఇంతమంది ఇక్కడ కూర్చుని ఉన్నారు కదా, ఖచ్చితంగా వీళ్ళందరికీ మధ్య పరస్పరంగా జన్మకర్మల సంబంధం ఉన్నది అన్నది ఒక ఫ్యాక్ట్. మరి ఇంతమంది మధ్య జన్మకర్మల సంబంధం ఉన్నా కూడా ఎవరు ఎవరికి ఏమి తెలియదు. ఇంకేత తెలియదు అంటే మనం ఆధ్యాత్మికమైనటువంటి జీవితము జీవించడం లేదు కనుక. ఇంతమంది సామూహికంగా జీవిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి జన్మకర్మల సంబంధం తెలియటం లేదు కనుక ఆశ్రమం లాంటి ఏర్పాట్లు చేసుకుని ఆ ఆశ్రమంలో దీని కొరకు, దేని కొరకు? కొందరిని శక్తిని మహాజ్వాలగా మార్చడానికి మీరేం చేయాలి? అనేక పనులు ఏం చేయటం లేదు, మీరు చేయవలసినవి రెండే పనులు. మీ జన్మలో మీరు చేస్తున్నటువంటి కర్మలు, ఎదుటవాడు జన్మలో జరుగుతున్నటువంటి కర్మలు మధ్య ఉన్నటువంటి సమన్వయం మీరు అర్థం చేసుకోగలిగితే. శుద్ధి సేవ చేసేవాడు వెంకయ్య స్వామి దగ్గరికి కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. వెంకయ్య స్వామి చేస్తా మీరు చాలామందికి తెలుసు కదా. వెంకయ్య స్వామి దగ్గరికి ఒకసారి నిమ్న కులంలో పుట్టినటువంటి ఈ 7 పిల్లల తల్లి పిల్లల్ని వెంట వేసుకుని వచ్చింది. యానాది, అది నా కూతురాలి ఆ పేరు. యానాది కులంలో పుట్టినటువంటి ఒక స్త్రీ 7 పిల్లల్ని వేసుకుని వచ్చింది వెంకటేశ్వర దగ్గరికి. దర్శనానికి వచ్చిందంటే పెట్టండరా వాడికి తిండి ఆమెకి అన్నట్ట వెంకటేశ్వర. ఎక్కువ చెప్పాడు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నిన్న ఇవాళ నేను చెప్పినటువంటి కార్మిక సంబంధ బాంధవ్యాలు మీరు ఋషులు కావక్కర్లే. మీకు ఇది అర్థమవుతే మీరు చాలా జాగ్రత్తగా ఈ ప్రకారం జీవిస్తే పక్కవాళ్ళు మిమ్మల్ని మూర్ఖులు అంతే అనవచ్చగాక, కానీ ప్రకృతి మాత్రం మీకు చాలా వరదానాలు ఇస్తుంది నేను చెప్పినట్టు మీరు జీవిస్తే. యానాది కులంలో పుట్టినటువంటి ఆ స్త్రీ ఆకలిగా ఉన్నటువంటి ఆ పిల్లలతో 7 పిల్లలతో వస్తే అన్నం పెట్టమన్నాడు. ఆవిడ ముందు కూడా విస్తరి వేసేది, కానీ ఆవిడని తినిస్తే కావాళ్ళు పిల్లలు ఆవిడ మీద పడి రక్కి ఎన్నాళ్ళు బట్టి ఆకలిగా ఉన్నారు తిన్నారు. మళ్ళీ వడ్డించమన్నాడు, మళ్ళీ తిన్నారు రక్కి. అలాగే 3వసారి పెడితే మట్టి పాలైందా వదిలేయండి బాబు అన్నాడు.
అంటే ఆ అనాథ స్త్రీకి కడుపు నిండలేదు.
అదేం స్వామి అలా అన్నారు, అది అంతేరా అన్నారు. చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక ఆయన వెంకటేశ్వర స్వామితో పాటు జీవించి ఇప్పటికీ ఆయన బతికి ఉన్నాడు నెల్లూరులో. ఆయన అడిగాడు వెంకటేశ్వర స్వామిని, ఏం స్వామి ఇది ఎందుకు వద్దన్నారని. ఏం చేస్తాడా, చేసుకున్న వారికి చేసుకున్నంత మనకు తెలిసేది ఏముంది, కిందటి జన్మలో ఆవిడ ఒక జమీందారిని, మైసూర్ రాణి, మైసూర్ మహారాణి కోడలు. చాలా జాగ్రత్తగా మీరు చేస్తున్నటువంటి కర్మని మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోకపోతే ఎంత ప్రమాదం జరుగుతుందో మీరు ఆలోచించుకోండి. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, మామూలుగా జీవించేస్తామంటే అసలు ఇవ్వడమే లేదు. ఏం చేసేదిట, ఏడుగురు చిలకెత్తలు చుట్టూరా దాసీలు ఇయ్యాలు ఊపుతోనో ఏదో చేస్తూ ఉంటే ఈవిడ మాత్రం వాళ్ళకి పెట్టకుండా టిఫిన్ తినేసేది. పుట్టిందయ్యా అది ఏమి చేయలేదు. చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు అవగాహన చేసుకోండి. లోపల ఉన్నటువంటి కుండల్ని జాగరణ అవ్వాలి అంటే ఈ కర్మలు మీరేం చేస్తున్నారో ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. అంతేత ఆయన రెండే ఫార్ములా చెప్పాడు అసలు వెంకటేశ్వర స్వామి కుండల్ని జాగరణకి. ఆయన చెప్పింది దేనికి, కుండల్ని జాగరణకి. ఏం చెప్పాడు, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టు, ఆపదలో ఉన్నవాడిని ఆదు. అంతే ఇంకేం చేయక్కర్లేదు మీరు, దట్ ఈస్ ఎనఫ్ అన్నాడు. ఎందుకంటే అదే నిజమైనటువంటి కుండల్ని శక్తి జాగరణకు ఉపయోగపడేది. మీరు ఎన్ని మంత్రాలు చేశారు, ఎన్ని తంత్రాలు చేశారు ఉపయోగపడమని నేను చెప్పటంలే, కానీ మీరు నిత్య జీవితంలో దానికి తగినట్టు మీరు జీవించకపోతే ఇది చేసింది మీకు ఎందుకు పనికిరాదు. అందుకు చల్లగా గోడకి సున్న వేశారు, మళ్ళీ దానికింత పేడ తీశారు, ఏమవుతుంది. చేస్తూ ఉండండి, ప్రతిరోజు వెల్ల వేస్తూ ఉండండి, ప్రతిరోజు పేడ పూస్తూ ఉండండి, ఏమవుతుంది, గోడ తలబడదు. అంచేత మీరు చేస్తున్నటువంటి ఈ శాశ్వత నిత్య నూతన సనాతన ధర్మము యొక్క లక్ష్యము ఏంటి, లక్ష్యము కుండల్ని జాగరణ అని అనుకుందాం మనం. ఆ కుండల్ని జాగరణ జరిగిపోయింది, దాన్ని మహాజ్వాలగా మార్చాలి అని చెప్పినా నేను ప్రస్తుతానికి మాత్రం మీరు ఇదే ఆన్సర్ గా పెట్టుకోండి, కుండల్ని జాగరణ మాత్రమే. ఆ కుండల్ని జాగరణకి వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి ఫార్ములా ఏంటి, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టు, ఆపదలో ఉన్నవాడికి శిరిడి సాయి. ఆయన ఇదే చెప్పుండాలిగా. ఆయన ఏం చెప్పాడు, నువ్వు నా వైపే చూడన్నాడు.